స్వరోచి తన ఆగ్నేయాస్త్రంతో ఇందీవరాక్షుడిని గంధర్వుణ్ణి రాక్షస రూపంతో ఉన్నవాడిని సంహరించి అతనికి శాప విముక్తి కలగజేసి ఇంతటి మహానుభావుడి గంధర్వరాజువి మనోరమ కన్న తండ్రివి తండ్రి అయ్యుండి కూతురు వెంట ఎందుకు పడ్డావు ఈ రాక్షస రూపం ఎలా వచ్చింది ఈ భయంకరమైన మానవ మాంస భక్షణం రక్తం మాంసం చీము నెత్తురు ఇవి స్వీకరించడం జుగుప్స్ అంటారు ఇవి నువ్వు స్వీకరించి పట్టపోషించుకోవడం ఏమిటంటే అది కూడా నేను చేసిన ఒక మహాపాపం పూర్వపాపం చేసిన పాపం కొంతవరకైనా చెప్పాలి అందువల్ల చెబుతున్నాను వినండి తన చరిత్ర చెప్పాడు బాగా కీర్తి పొందిన నలనాభుడు అని పేరు కలిగిన ఒక గంధర్వరాజు ఉండేవాడు ఆ మహాత్ముడికి నేను కుమారుణ్ణి మహారాజుని ఈ మనోరమ నా కుమార్తె ఆ సమయంలో నాకు ఆయుర్వేద విద్య నేర్చుకోవాలి అని కోరిక కలిగింది ఈ ఆయుర్వేద విద్య 8 అంగములతో కూడినది అష్టాంగములతో కూడినది అందులో మొదటిది కాయ శరీరమునకు సంబంధించిన రోగములను తగ్గించేది చెయ్యి పట్టుకోగానే లోపల నాడులు ఎంత కొట్టుకుంటున్నాయి రక్తం పూర్తిగా ఉందా లేదా కొంతమందికి రక్తహీనత ఉంటుందన్నమాట అలా రక్తహీనత ఉండదా ఈ చెయ్యి పట్టుకోవడం ద్వారా వీడి గుండె ఎలా కొట్టుకుంటోంది ఇవన్నీ తెలిసేవి ఈ విధంగా శరీరమును పట్టుకొని శరీరమునకు చికిత్స చేసేటటువంటి విధానమునకు కాయ కల్పకము అని పేరు 2వది ఏమిటనమాట బాలగ్రహ చిన్నప్పుడు పిల్లలకు వచ్చేటటువంటి రోగాలు పిల్లలకు బాబా రకరకాలు వస్తాయి కొంతమందికి పాలు లోపలికి వెళ్ళవు దగ్గులు వస్తాయి బయట ఏ గొట్టుందో తెలియదు కదా మన శరీరం మన చేతిలో ఉండదు కదా అందులో పిల్లలు సున్నితంగా ఉంటారు ఈ తల్లి పిచ్చి పిచ్చి తిండి తింటే ఈ పిచ్చి తిండి వల్ల పాలల్లో కూడా విషం వస్తుందండి అందుకే తల్లికి పచ్చని చెప్పారు చిన్నపిల్లలకి పాలిచ్చేటటువంటి తల్లులు ఉండేవారు పూర్వం అందుకని వాళ్ళు ఏం చేసేవారన్నమాట ఈ పిల్లల కోసమని చాలా పథ్యం పాటించేవారు తినకూడనివి తింటే ఆ పాలు తాగే పిల్లలకు అనారోగ్యాలు వస్తాయి కనుక ఈ పిల్లలకి తల్లి వల్ల అనారోగ్యం వచ్చిందా లేక వాతావరణం వల్ల అనారోగ్యం వచ్చిందా ఎందుకు వీడు ఏడుస్తున్నాడు ఇవన్నీ తెలుసుకుని పిల్లలకి ప్రత్యేకంగా చికిత్స చేసేవారు ఇవాళ మనమేం పెద్ద గొప్పవాడమని చంకలు కొట్టుకోకర్లా ఆ రోజునే చిల్డ్రన్ స్పెషలిస్ట్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఆ మహావైద్యులు ఉండేవారు ప్రత్యేకంగా కాయమునకు శరీరమునకు సంబంధించిన వారు 2వది బాల ఇంకా 3వది గ్రహములు అనగా మసూచికం పోలియో ఈ రకమైనటువంటి రోగాలన్నిటికీ కూడా గ్రహములు అని పేరు పూతన శాకిని ఢాకిని ఇటువంటి కొంత దుష్టశక్తుల వల్ల తెలియకుండానే లోకంలో పిల్లల్లో మసూచికం వంటివి పోలియో వంటివి కాళ్ళు చేతులు వంకరపోవడం ఈ రోగాలు వస్తాయి ఇది 3వ రకమైనటువంటి విద్య ఈ గ్రహములకు కూడా చికిత్స చేసేవారు అందుకే పిల్లలు పుట్టగానే వీళ్ళకి భవిష్యత్తులో కాలు చెయ్యి పడిపోకుండా ఉండడానికి పక్షవాతం రాకుండా ఉండడానికి మచ్చలు రాకుండా ఉండడానికి ముఖ్యంగా స్ఫోటక మచ్చలు మసూచికం ఇలాంటివి రాకుండా ఉండడానికి ఆయుర్వేదంలో గుళికలు ఉండేవి ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఎలా వేస్తున్నామో ఆ రోజుల్లో వేసేవారట పిల్లలకి కొంచెం చదువుకున్న వాళ్ళందరూ వేయించుకునేవారు మరీ అడవుల్లో ఉన్న వాళ్ళకి వైద్యం గురించి తెలియదు కనుక వాళ్ళు పట్టించుకునేవారు కాదు అలాంటి వాళ్ళ పిల్లలకు కొన్ని అనారోగ్యాలు వచ్చేవి అందుకే అడవులకు కూడా వెళ్ళి చికిత్స చేసిన వాళ్ళు ఉన్నారు తెలిసిన పూర్వం మహారాజు గారు ఉన్నాడు విక్రమశేరుడని ఆయన ప్రత్యేకంగా 60 వచ్చాక కొడుక్కి పట్టాభిషేకం చేసి భయంకరమైన కేకారణ్యాలకు వెళ్ళాట ఇప్పుడు మనం అస్సాం అంటున్నాం కదా గౌహతి ఆ కామాఖ్యాదేవి ఉన్న ప్రాంతంలో ఉన్న అరణ్యాలకు వెళ్ళి అక్కడుండే గిరిజనుల కోసం 60 బతికాడు ఆయన ఇంకా 60 ఏది 60 ఏట వెళ్ళినవాడు 120 బతికాడు మిగతా 60 వాళ్ళందరికీ చికిత్స చేసి రోగాలు తగ్గించి వాళ్ళల్లో వాళ్ళు మందులు ఎలా తయారు చేసుకుని రోగంలోంచి బయటపడాలో చెప్పి వాళ్ళని బాగు చేసి వైద్య గ్రంథం రాసి చివరికి అక్కడే ఒక రోజున ఒక కుష్ఠరోగికి వైద్యం చేస్తూ కుష్ఠరోగం ఈరుకు చచ్చిపోయాడు ఆయనకి సమాధి కట్టారు ఆ సమాధులు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం వాడట అది ఇప్పటికి కూడా అస్సాంలో ఆ గౌహతి వెళ్ళినప్పుడు మనకు కనపడుతుంది ఆ సమాధి అక్కడ రాస్తారన్నమాట వాళ్ళు హిందీలో ఇంగ్లీష్లో కూడా 3000 సంవత్సరముల క్రితం గిరిజనులకు వైద్యం చేయడానికి వచ్చిన విక్రమార్క మహారాజు గారైన అని ఆయనకి చాలా విక్రమకేసరి మహారాజు గారైన ఈ పుణ్యాత్ముడిని గిరిజనులు దేవుడి కింద కొలిచారు అని చెప్పేవారు ఆయన పక్కన ఆయన విగ్రహం కూడా ఉంది అంటే ఆనాడు ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించండి మహారాజులు కానీ పండితులు కానీ అందరూ అడవులకు వెళ్ళి వైద్యం చేశారు నేను చాలా ఆశ్చర్యపోతున్నది ఏంటంటే ఆ రోజుల్లో అలా ఉచితంగా కాస్త కష్టాల్లో ఉన్న వాడికి చికిత్స చేయడం కోసం ఎక్కువ ఆలోచించేవారు. ఎందుకంటే వాడు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టలేరు కదండి. డబ్బు ఖర్చు పెట్టుకుని కార్పొరేట్ హాస్పిటల్స్కి చాలామంది పెడతారు. వెళ్ళలేని పేదవాళ్ళ కోసం కృషి చేశారు. మళ్ళీ ఇవాళ మన హరిగారి కుమారుడు చక్కని హాస్పిటల్ ఇచ్చారు, బోర్డు స్థలం ఇచ్చి సామాన్య ప్రజల కోసం తక్కువ ఖర్చుతోటి వైద్యం అందేలా చేస్తున్నారు. వైద్య సహాయం చేసిన వాడు ఎంత అదృష్టవంతుడో తెలిసినండి. వైద్యం పుచ్చుకున్నవాడు ఎలాగో అదృష్టవంతుడు. వైద్యము ఇతరులకు అందేలా చేసేవాడు, తక్కువ ఖర్చులతో సామాన్యులకి మందులు అందించేటటువంటి వాడు స విష్ణు పదం గచ్చతి అని చెప్పాడు మార్కండేయ పురాణంలో. వైకుంఠం పొందుతాట. వైకుంఠం పొందడానికి సులభమైన మార్గం ఏమిటి అంటే వైద్య వృత్తిని సద్వినియోగం చేసుకోవడం. అంటే ఏమిటనమాట, వైద్యుడు తక్కువ ఖర్చుతో తాను కూడా మరి హాస్పిటల్ నడపాలి కనుక ఎంతో కొంత తీసుకోవాలి. తీసుకోకపోతే దుర్వినియోగం చేస్తారు ప్రజలు కూడా. ఫ్రీగా వస్తే కొంతమంది ఫినాయిల్ కూడా తగ్గుతారు. అందువల్ల ఈ ఇబ్బందులు ఉంటాయి కనుక వాడికి కష్టం లేనట్టుగా ఆ కాస్త మందులకి, లేదా ఒక్కొక్కప్పుడు కష్టంలో ఉంటే మందులకు కూడా డబ్బులు తీసుకోకుండా ఉచితంగా వైద్య సహాయం అందించిన వైద్యుడు కానీ, లేదా వైద్యుని ద్వారా ప్రజలకి వైద్య సహాయం అందించిన దాత కానీ, ఈ ఇద్దరు వైకుంఠ పదం పొందుతారు అని మార్కండేయ పురాణంలో వ్యాసుడు సుస్పష్టముగా 2 సార్లు చెప్పాడు. అందువల్ల నేను మళ్ళీ చెప్పవలసి వస్తుందన్నమాట, వైద్యం అంత గొప్పది. వైద్యో నారాయణో హరిహి, వైద్యుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడండి. ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, మార్కండేయ పురాణంలో ఏ కథ అసత్యంతో కూడినవి కాదు. జరిగిన చరిత్రలు, జరిగిన చరిత్రలు ఇంత స్పష్టంగా ఎందుకు వర్ణించారో చెప్పంటారా మీకు? ఇప్పుడే తీసుకుందాం మనం ఇందీవరక్షుడి కథ. ఈ ఇందీవరక్షుడు ఎవరు? గంధర్వుడు, అంటే దేవతలలో ఒకడు. ఎంతో పుణ్యం చేసుకుని ఒక దేవతల్లో ఒక జాతికి రాజయ్యాడు. వాడికి వైద్యం పెద్ద ఏమిటంటారు అసలు? ఏ ఆయన మెడిసిన్ చదవకపోతే కొంపలు ఊతుందా? ఆయన ఏకంగా ఒక గంధర్వ రాజు అయ్యుండి భూలోకానికి వచ్చి బ్రహ్మమిత్రుడి దగ్గర వైద్యం నేర్చుకోవాలనుకున్నాడు. ఎందుకు అని తర్వాత వాళ్ళ అమ్మాయి అడిగిందిట. వైద్యం నేర్చుకుంటే ప్రజలకి సేవ చేయొచ్చు, ఉచితముగా వైద్య సహాయం అందించవచ్చు, ప్రజలకి రోగాలు తగ్గించవచ్చు, చికిత్స చేయొచ్చు. చికిత్స చేసిన వాడికి, అందులో ఉచితంగా చికిత్స చేసిన వాడికి వైకుంఠం వస్తుంది. నాకు ఈ స్వర్గలోకం కంటే వైకుంఠం ముక్తి కావాలని కోరిక, ముక్తి కోసం వైద్యమును ఒక వంకగా పెట్టుకుందాం అనుకున్నాను అన్నాడే. దాన్ని బట్టి ఆలోచించండి వైద్యం ఎంత గొప్పదో. అంతటి గంధర్వరాజు వైద్యం నేర్చుకుంటే లాభం ఏమిటి? వైద్యం వల్ల ఎంతో మంది ప్రజలకు ఆరోగ్యం ఇవ్వచ్చు. ఆరోగ్యదానం చేసిన వైద్యుడు వైకుంఠానికి గడతాడు. వైకుంఠం అంత తేలిగ్గా రాదు, ముక్తి అంత తేలిగ్గా రాదు. ముక్తికి ఇది సులభోపాయం. అందుకని నేను వైద్యం నేర్చుకోవాలనుకున్నట్టే. పూర్వం గ్రామాల్లో పెద్ద వైద్యులు కాకపోయినా చిన్న చితగా వైద్యులు ఉండేవారు. వీళ్ళంతా ఎందుకు నేర్చుకునేవారంటే ఏదో ప్రజలకు వాళ్ళకి తోచిన రీతిలో వైద్యం అందించడానికి. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రజలకి మన విద్యని అందించాలి, ఉపకారం చెయ్యాలి. అది కూడా వాళ్ళని దోచకుండా తక్కువ డబ్బు స్వీకరించి వాళ్ళకి వైద్య సహాయం అందిస్తే, చికిత్స అందిస్తే ఇంక వేరే తపస్సు చేయక్కర్లేదట. వారు సులభంగా ముక్తిని పొందుతారు. అందుకని మహానుభావుడు విక్రమకేసరి ఎంతోమందికి సాయం చేశాడని చెప్పుకున్నాం మనం. ఇలా గ్రహములకు సంబంధించినటువంటి చికిత్స చేసేది మరొకటి అన్నమాట. కాయ బాల గ్రహ ఊర్ధ్వాంగ కములు అంటే ఈ నోటి పైభాగములన్నీ ఊర్ధ్వాంగ కములు, కన్ను ముక్కులు చెవులు ఇవన్నీ కూడా ఊర్ధ్వాంగ కములు. వీటికి ప్రత్యేకంగా స్పెషలిస్టులు ఉండేవారట, ప్రత్యేక చికిత్స. ఊర్ధ్వాంగక చికిత్సాపరుడు అంటే కంటికి వైద్యం చేసేవాడు ఒకడు, చెవులు పరీక్షించేవాడు ఒకడు, ముక్కులు పరీక్షించేవాడు ఒకడు. ముక్కల పట్టుకు చూసేసి, రే నీ ముక్కులో కండ పెరిగింది రోయ్, ఆ కండ కరగడానికి ఓ పసరు ఉంది రోయ్ అని ఇంత పెసరు ఓ పసరు ముక్కులు వేస్తే ఇంకా ఆపరేషన్ చెక్కల ఈ ముక్కులు ఇంత పెరుగుతాయి ఏమిటో, అవి కోసి తీసేస్తూ ఉంటారు కొంతమందికి. అది ఉన్నంత వరకు ఒకటే తుమ్ములు వస్తాయి వాళ్ళకి, అస్తమానం మాయదారి రోగాలు వస్తాయి, గొంతులోంచి దగ్గు వస్తూనే ఉంటుంది. ఇవన్నీ వస్తున్నాయంటే ఈ ముక్కులో ఏదో తేడా ఉంది. అటువంటి దానికి వైద్యం చేసేవారట. దీనికి ఊర్ధ్వాంగక చికిత్స అని పేరు అనమాట. అంటే దాన్ని బట్టి ఆ రోజులో కూడా ఐ స్పెషలిస్టు ఈఎన్టి ఒక ముక్కలో చెప్తే ఇయర్ నోస్ అండ్ టంగ్ అన్నారు. కాకపోతే ఈ వైద్యంలో మాత్రం దంతములకు ప్రత్యేకత ఉందట వాళ్ళు. దీని తర్వాత చెప్పారు దమష్ట్రా అంటే దంతములు. దంత చికిత్సకుడు ఒకడు ఉండేవాడు ప్రత్యేకంగా, దాని మీద అధ్యయనం చేసేవాట. పళ్ళు చూసి గారెక్కడ పట్టింది, అందులో పురుగులున్నాయా, కుళ్ళిపోతున్నాయా, పన్ను పీకడం ఎలాగా, పీకిన తర్వాత మళ్ళీ కట్టుడు పళ్ళు కట్టించుకునేవారండి, అందులో బంగారపు పళ్ళు కట్టించుకున్న మహారాజులు కూడా ఉన్నారు, అప్పుడప్పుడు పళ్ళు పోయిన వాళ్ళు, అవన్నీ ఉండేవి. ఏ భీముడు లాంటి వాడుకు అసలు దంతాలు పోవడం ఉండదు అనుకోండి. భీముడు బెల్లపు అచ్చు అచ్చులు తినేసేవట, బెల్లం అచ్చులు నెయ్యి పెట్టుకుని, నెయ్యి తాగడం, బెల్లం తినడం, బెల్లం తినడం, నెయ్యి తాగడం, మాయదాది రెండు బూరెలు తినంటే షుగర్ అండి అంటున్నారు. ఇదే మనుషులండి బాబు. ఆ రోజుల్లో హాయిగా బెల్లపచ్చులు తెగ తిన్నాడు. పోయి నేను చెప్పింది ఏమన్నా అసత్యం ఉంటే మీరు వెళ్ళి చూడండి, ఆది పర్వంలో బెల్లపు ముద్దలు అచ్చులు ఇస్తూ ఉంటే తిని నెయ్యి తాగేట, నెయ్యి మంచినీళ్ళకు బదులు, అది ఆరోగ్యం అంటే. అలాంటి ఆరోగ్యం పొందిన మహానుభావులు పుట్టినటువంటి దేశంలో పుట్టాం మనం, మన కర్మయోగం వల్ల ఇప్పుడు గట్టిగా రెండు బూరెలు తినగలిగేవాడు దొరకటం లేదు. ఒకనొకప్పుడు మాత్రం నా అదృష్టవశాత్తు అలాంటి వాళ్ళని చూశాను. నేను మీకు చాలాసార్లు చెప్పుంటాను, పాపం ఒక ఆయన ఉండేవాడు పాపం మా సరిపల్లు, ఆయన ఓసారి బస్సులో కనపడితే ఏం మేస్టారు కులాసాగా ఉన్నారా అన్నాను. ఆయన పెద్దవాడు, ఏదో పాఠాలు చెప్పుకునేవాడు, నాకంటే చాలా పెద్దవాడు. అంటే ఆయన కూలేదు ఉత్తి లాసేన ఆయన అన్నాడు. అదేమిటి కులాసా అంటే, లాస్ అంటారు ఏమిటంటే, ఏం చెప్పనైనా 40 కంటే గారెలు తినలేకపోతున్నాను రా ఆయన, ఇంకేం ఆరోగ్యం రా అన్నాడు ఆయన. ఆయనకి అప్పటికీ 78 ఏళ్ళ వయస్సులో 40 కంటే గారెలు తినలేకపోతున్నట్ట, అందువల్ల ఆరోగ్యం దెబ్బతినట్టట. అటువంటిది రెండు ఇడ్లీ తినలేకపోతున్నాడండి మా ఆయన ఒకళ్ళు, అబ్బే రెండు బూరెలు తినండి పాపం అంటే, అబ్బాయి వద్దు బాబు గురువుగారు చంపకండి అనేటటువంటి శిష్యులు, ఏమి శిష్యులు, మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకోవాలన్నమాట మనం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, దంతములు మంచి చక్కగా ఏ పదార్థమైనా తినడానికి పనికొచ్చేటటువంటి ఆరోగ్యవంతమైనవిగా తీర్చిదిద్దడానికి పనికొచ్చిన వైద్యం దమష్ట్ర వైద్యం. ఆ చికిత్స నేర్చుకున్నట్ట, కాయ బాల గ్రహ ఊర్ధ్వాంగక దమష్ట్ర శల్య అంటే ఎముకలు, ఆర్థోపెడిక్ ఎముకలకి సంబంధించిన వైద్యం అదో చాలా గొప్పది. ఈ కాళ్ళు మోకాళ్ళ దగ్గర ఒక గుజ్జు ఉంటుంది, మధ్య అంటారు సంస్కృతంలో. ఈ మధ్య లేకపోతే అవుతున్నమాట, ఈ కాళ్ళు వంగవు, నొప్పులు వస్తాయి, చాలా బాధపడుతుంది. ఇందులోకి గుజ్జు వెళ్ళడానికి కొన్ని రకాలైనటువంటి మూలికల యొక్క పసరు పూసేవారట. అలా ఒక 3 నెలలు పూస్తే మళ్ళీ వాడు కొండెక్కిన వాడు ఉన్నాడని చెప్పారు ఆ రోజుల్లో. అందులో ముఖ్యమైనటువంటివి తులసి ఆకులు కొన్ని, తర్వాత కానుగ చెట్టు ఆకులు కొన్ని. ఈ మధ్యన కలబందలు వస్తుంది చూసారా, అందరు ఇళ్లలో వాడుతున్నారు. ఈ కలబందలో ఉన్నటువంటి జిగురు ఇవన్నీ కలిపి మిశ్రితం చేసి బాగా కల్వంలో నూరి అవి మోకాళ్ళకి పట్టు వేసి 2-3 గంటలు మాత్రం వాడు కదలకుండా కూర్చోవాలి. ఈ కాళ్ళ మీద ఎండ పడాలట, పైగా సూర్యుడి కిరణములు పడుతూ ఉంటే ఈ పొడ పడుతూ ఉంటే ఈ పసరు మీద ఇది లోపలికి ఇంకిపోతుంది, అప్పుడు మధ్య తయారవుతుంది. ఇక చూడండి వాడు మధ్యారే అనుకుంటే ఎగిరి గంతులేస్తాడు. అలా శల్యములకు చికిత్స చేసేవాళ్ళు ఉండేవారు. మీకు భారతం కింద సంవత్సరం విన్నారు కనుక తెలుసు, భీష్ముడు పడిపోయాడా, పడిపోయిన వెంటనే ఈ శల్య చికిత్సకులు వచ్చి మీకేమీ నొప్పి లేకుండా చక్కగా మీ శరీరంలో గుచ్చుకున్న బాణములు తీసేస్తాం, మీకు కట్లు కడతాం, ఒక్క 10 రోజులు అయితే మళ్ళీ మీరు యుద్ధానికి వెళ్ళచ్చు అంటే మీకు పుణ్యం ఉంటుంది, ఇలా పడిపోవాలని పడిపోయాను నేను, మళ్ళీ దుర్యోధనుడికి సాయం చేసే ఇష్టం లేదు, వెళ్ళిపోండి అని వాళ్ళు పంపేసి డబ్బులు ఇచ్చాడు ఆయన. లేకపోతే వాళ్ళు వైద్యం చేసేవారట, ఆయన ఆరోగ్యం బాగు చేసేవారట. విరిగిన ఎముకలకు కూడా కట్టు వేస్తే అతుక్కుపోయేదిట. అటువంటి మహానుభావులైన వైద్యులు కూడా ఉన్నారు. అది ప్రత్యేకంగా శల్య చికిత్స. 7వది జరా చికిత్స అనగా ఏమిటి, శరీరంలో అవయవములు శిథిలమైనా లేక ముసలితనంలో వచ్చే రోగాలైనా వాటికి సంబంధించిన వైద్యం జరా. జరా అంటే ముసలితనం. ముసలితనం శరీరానికే కాక అవయవాలకు కూడా వస్తూ ఉంటుంది. మన అవయవాలు కూడా ఎందుకో కానీ ఒక్కోసారి తొందరగా అరిగిపోతాయి. ఈ అరిగిపోయిన అవయవాలకి ఏ ఇబ్బంది లేకుండా చికిత్స చేసేవారు. వార్ధక్యంలో ముడతలు పడిపోవడం కానీ, వార్ధక్యంలో అరుచి పుట్టడం కానీ, కొంత వయస్సు పెరిగితే రుచి తగ్గిపోతుంది, తినలేం మనం. అన్నద్వేషం ప్రమాదం కదా, అన్నం మీద వ్యామోహం తగ్గిందంటే అది చాలా అనర్థం. అందుకని ఇలాంటి ముసలితనములో వచ్చేటటువంటి రోగములకు వైద్యము చేసి ముసలాన్ని ఎలాగో పూర్తిగా బతికించలేము, కానీ కనీసం ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉంచేవారు. అది జరా చికిత్స. ఇంకా ఆఖరిది 8వది ఉన్నది. ఈ అష్టాంగాల్లో ఉత్తమోత్తమైనది అది అనమాట. అది ఎటువంటిది అంటే, శరీరంలో అజీర్ణ వ్యాధులను తొలగించేటటువంటి గొప్ప వైద్యం. ఈ అజీర్ణం క్షణాలకోసారి వస్తూ ఉంటుంది. ఏం తింటే పడుతుందో ఏం తింటే పడదో తెలియదు. కొందరికి గుమ్మడికాయ పడదు, కొంతమందికి యాపిల్ పండు దానిమ్మకాయలు ఎంత బాగుంటాయండి, అవి తినే యోగం ఉండదు ఒక కర్మ. మరికొంతమందికి తీపి పడదు, ఒకరు కారం పడదు, ఒక్కొక్కడికి కాకరకాయ పడదు, ఒక్కొక్కడికి కేకరకాయ పడదు. ఏది పడదో అది తిన్నప్పటికీ కడుపులో జీర్ణాశయం దెబ్బ తినకుండా ఉండేలా చూసి ఆరోగ్యం వచ్చేలా చేసి తద్వారా ఈ కంఠము మొదలైనవి దెబ్బతినకుండా చేసేటటువంటి వైద్యం, అది ఉదర సంబంధమైన రోగాలకు సంబంధించిన వైద్యం. ఈ అష్టాంగం 8 అంగములతో కూడినటువంటి వైద్యం చాలా గొప్పది, అది నేర్పమని ఇందీవరక్షుడు బ్రహ్మవిత్తుడి దగ్గరికి వెళ్ళాడు. నేను నిన్న మీకు చెప్పాను కదా, ఈ వెళ్ళిన వాడు తిన్నగా ఉండకుండా గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియక నోట్లో కొంచెం కిళ్ళి వేసుకున్నాడు. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్పుడు వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు. మన వేషభాషలు, మన ప్రవర్తన ఇవి బాగుంటే ఆదరిస్తారు, లేదంటే దూరం నుంచి వెళ్ళిరారా అని దీవించి పంపేస్తారు. విద్యలు మాత్రం ఇవ్వాలంటే ఖచ్చితంగా అవతల వాడి దగ్గర ప్రవర్తన బాగుండాలి, ముందు వేషం బాగుండాలి, భూష బాగుండాలి, అన్నీ బాగుండాలి. మనం ఇష్టం వచ్చినట్టుగా వేషాలు వేసుకు పెడితే గురువులు వేదం నేర్పుతారా? వేదం నేర్చుకోవాలంటే దానికో నియమం ఉన్నది. టిప్ టాప్గా జీన్స్ ప్యాంటు వేసుకుని, లేదా ఇక్కడ దాకా ఉండే దరిద్రపు లాగులు, ఎలుగు బంటుల్లో కనపడుతూ ఉంటే తొడలన్నీ, ఎందుకు ఈ లాగులు, ఈ షార్ట్లు ఏమిటండి చెప్పండి. నాతో పాటు ఒక ఆయన తీర్థయాత్రకు వచ్చాడు, ఊ మాట్లాడితే ఇంత పిలకెడతాడు, కబుర్లు చెబుతాడు. ఆయన ఆయన భార్య కూడా యాత్రకు వచ్చి గుళ్ళోకి వచ్చేటప్పుడు షార్ట్ వేసుకొచ్చారు. ఆ అర్చకుడు తిట్టాడు ఆ పూట, ఏమయ్యా మెళ్ళో యజ్ఞోపేతమా, పైన తువ్వాలా ఈ షార్టా అని ఒక్క ముక్కలో నేను షూట్ చేసేది జాగ్రత్త అన్నాడు ఆయన. అప్పుడు ఈయనకు సిగ్గుపడి బయటకు వచ్చి, గురువుగారు షార్ట్ వేసుకోకూడదు అంటే నీకు చెబితే అర్థం కాదురా బాబు, నీకు చెబితే ఇంట్లోంచి పారిపోతావు, ఉపన్యాసంలో కూడా ఏదన్నా చెబితే ఏమైనా ఏడుస్తూ కూర్చుంటావు. ఆలయాలకు వెళ్ళినప్పుడు ఒక మర్యాద ఉంటుంది, ఆ మర్యాద పాటించాలి. ఆలయంలో అర్చకుడు దేవుడితో సమానం, ఆయన కాబట్టి ఇంకా నిన్ను ఏదో ఒక్క ముక్క మందలించి వదిలేశాడు. భగవంతుడికి చాలా ఆగ్రహం వస్తుంది, నియమనిష్టలతో అర్చించేవాడిని భగవంతుడు దగ్గరికి చేరదీస్తాడు. ఆ నియమం లేకపోతే ఆదరించడు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలండి. మహారాజుగా సభలో కూర్చున్నప్పుడు అలంకారం వేరు, అర్చన దగ్గర కూర్చున్నప్పుడు అలంకారం వేరు, ఇంట్లో కూర్చున్నప్పుడు భార్య దగ్గర లుంగి కట్టు కూర్చుని వంట చేసి పెట్టచ్చు ఆవిడకి. ఆవిడ అలా చూస్తూ కష్ట కొయ్యోయ్ అరటికాయలు వంకాయలు అంటూ ఉంటే అప్పుడు చక్కగా లుంగి కట్టుకుని అరటికాయలు కోసిపెట్టి వంకాయలు కోసిపెట్టి ఆవిడ శుభ్రంగా బయట లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ వచ్చేసరికి ఈయన వంట చేసి పెట్టచ్చు. ఇంట్లో ఉండే విధానం వేరు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటారు. కాబట్టి గురువుల దగ్గర ఎలా ఉండాలో ఈ కథ మళ్ళీ మనకి చెబుతున్నది. ఇప్పుడు ఆ గురువుగారి దగ్గరకు వచ్చినప్పుడు నోట్లో కొంచెం కిళ్ళి ఉండడం, ఈ నవలడం, కొద్దిగా వాసన రావడం, తుంపర్ల మీద పడడం, ఇవన్నీ ఉన్నాయిగా. అలాంటి వాటితో గురువుగారి దగ్గరకు వచ్చి, గురువుగారు గురువుగారు నాకు ఆయుర్వేదం అంటే బాగా ఇష్టమండి, దయతో ఆయుర్వేదం నాకు నేర్పండి, అది నేర్చుకుని ప్రజలకి చికిత్స చేసి ఆ పుణ్యంతో వైకుంఠానికి వెళ్ళాలండి అన్నాడు. వైకుంఠానికి కాదురా, నిన్ను మెడబెట్టి కిందకు తోస్తే కొండ మీద నుంచి కిందకి ఎడతావురా అన్నాడు ఆయన. ఈయన తెల్లబోయాడు. ఎందుకో తెలుసిన, నట విటగాయక గణిక కుటిల వచ్చీధురసము గ్రోలడు చెవికిల్ కటువీ శాస్త్రము వలదు ఇచ్చట చదివింపకున్న జరగదే మాకు. నువ్వు ఎటువంటి వాడివి, నీ వేషం చూస్తేనే తెలుస్తోంది. ఆ బట్టలు ఏమిటి, ఆ కిళ్ళి ఏమిటి, ఆ అలంకారం ఏమిటి, నటులతో వేశ్యాలోలులతో తిరిగి నృత్యాలు చూసి వాళ్ళ పనికి మాలిన హాస్యం అనేటటువంటి. మీకు ఒక రహస్యం చెప్పనా, అది చెబితే కానీ ఇది అర్థం కాదు. ఈ తాగుబోతులు, ఈ వేశ్యలతో తిరిగేవాళ్ళు, పనికి మాలిన స్నేహితులతో తిరిగేవాళ్ళు పవిత్రమైన హాస్యం వాడరు, కుత్సితమైన చెవులతో వినలేని హాస్యం ఆడతారు. ఆ హాస్యము వచస్సీధురసము అంటారు, అంటే వాక్కులనే మద్యం. మద్యం తాగితే మత్తెక్కుతారు, ఈ పిచ్చ మాటలు వింటే మత్తెక్కుతారు. అందుకే ఆ బభూతులు వినడానికి ఇష్టపడతారండి. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో చూస్తే రామచంద్ర ప్రభు గురువుల మీద భయంకరమైన హాస్యమే. ఆ గురువులు అలాగే అయిపోతున్నారు పాపం. పాత్రల ద్వారా కొన్ని కొన్ని విశిష్టమైనటువంటి మాటలు కంపు చేసి అనకూడని మాటలు అనిపిస్తున్నారు. ఆడాలేదు మగాలేదు, ఆ బండభూతులేమిటి, బాత్తు బాత్తమే బూతు హై. ఆ బూతులు విని వీడు కొట్టేసుకోవడం సాంకలం, తప్పు కదా, అది మహాపాపం కదా. ఆ వాక్కుల్ని వాక్కు అనే మద్యం అన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు బ్రహ్మమిత్రుడు, నువ్వు నటులతో విటులతో ఈ గాయనీయమణులతో తిరిగి వాళ్లతోటి అనకూడని హాస్యపు మాటలు అంటూ వాళ్ళంటున్న పనికి మాలిన నీచమైన మాటలు వింటున్నావు. ఆ మాటలు చెవుల్లో పడే మద్యం లాంటిది, వాక్కులనే మద్యం. ఆ మద్యం తాగుతున్నావు చెవులతో, అంటే ఇప్పుడు నీ చెవులు ఏం చేస్తున్నాయి, అపవిత్రమైన మాటలు వింటున్నాయి, బూతులు వింటున్నాయి. జుగుప్సాకరమైన మాటలు వింటున్నాయి. ఎంతకాలం చెత్తా చెదారం వెన్న ఈ చెవులతోటి పవిత్రమైన వేదముతో సమానమైనటువంటి ఆయుర్వేదం వింటావా? ఇది ఆయుర్వేదం, ఆయుష్ని పెంచే వేదం. ఇది వినాలంటే పవిత్రత కావాలి, అందుకని ఈ వేదం నేర్పనన్నాడే. వలదు ఇచ్చట నిలు చదివింపకున్న జరగదే మాకున్ పో పో ఎక్కడికన్నా, ఇక్కడొక క్షణం ఉంటే ఒప్పుకోను. నీలాంటి వాడికి ఈ చదువు నేర్పకపోతే మా స్కూలేం మూతపడదు. మాకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, మేము ఎలాంటి వాళ్ళమైనా డబ్బు కోసం దౌర్భాగ్యులకి పాఠం చెప్పం. ఎక్కడ పడితే అక్కడ పురాణాలు చెబుతావా, ఎక్కడ పడితే అక్కడ పాఠాలు చెబుతాం అనుకుంటున్నావా? నీలాంటి వాడి చెవుల్లో ఈ వేదం పడకూడదు, వేదన కలిగించే మాటలే పడతాయి, పో అన్నాడు. పాపం వీడు తెల్లబోయి, నిజానికి వీడంత దుర్మార్గుడేం కాదు, కేవలం వీడికెళ్ళి అంత కోపం వచ్చింది. ఆ కాస్తకి, ఆ భాషకి, ఆ వేసుకున్న బట్టలకి ఆయన కోపం వచ్చి పొమ్మను కానీ, లేదండి నేను మీరు అనుకున్నంత దుర్మార్గుడి కాదండి, ఏదో బట్టలంటే ఇలా వేసుకున్నాను కానండి, ఈ జీన్స్ ప్యాంట్ లాంటివి కొంచెం కిళ్ళి వేసుకున్న బట్ట నిజమే కానండి, పెద్దల దగ్గర వినయంగా ప్రవర్తించడం నాకు వచ్చు, నేను పొరపాటును కూడా పనికిమాలిన వాళ్ళతో స్నేహం చెయ్యను. అనకూడని వాటిలో జుగుప్సాకరమైనటువంటి స్త్రీలోలత్వానికి సంబంధించిన వాక్కులు నా దగ్గర ఉండవు, నేను వినయంగానే ఉంటాను, మీలాంటి పెద్దల్ని సేవించాను, మీరు అడిగితే ఇంకా నిష్ఠతో ఉంటాను, కాబట్టి నాకు వేదం నేర్పండి. ఆయుర్వేదం అంటే ఎందుకో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కర్మని ఉంటుందన్నమాట. ఆ రూపం ఈయనకి ఇంక చికాకు కలిగించింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇది, బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. ఆ మొదటి చూపులో వాడి మీద అసహ్యం కలిగింది, ఇంకా అసహ్యం పొమ్మన్న పోట్ల వాడు బతిమన్న వెండినే ధనరాజ్య రమా మదమున్న కన్నుగానని నిన్ను శిష్యుగా గై కొన్ను కంటెను నేరమి కలదే నన్ను కనలించుచు ప్రేలకిక పొకాలు మటన్నన్. రే నీకు డబ్బుంది, రాజ్యం ఉంది, ఈ రాజ్యలక్ష్మిని పరిపాలిస్తున్నాననే మదం ఉన్నది, ఈ మదంతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించే నీ ఓటి వాడికి నేను పాఠం చెప్పను అంటే చెప్పనద్దేక, నన్ను ఇంక రెచ్చగొట్టకు, కోపం రప్పించకు. నాకు నువ్వు ఎక్కువ మాట్లాడేవనుకో, అతిగా మాట్లాడేవనుకో, నన్ను బతిమాలేవనుకో, నాకు ఇంకా కోపం పెరిగిపోతుంది. కోపం పెరిగిందంటే ఏం చేస్తానో తెలియదు, కాబట్టి నన్ను రెచ్చగొట్టక నా నోటి వెంబడి వాక్కులు శాపరూపంలో బయటికి రానిచ్చేటటువంటి పని చెయ్యకుండా ఎక్కడికైనా పో, అంటే నన్ను రెచ్చగొట్టకు, రెచ్చగొడితే శపిస్తానని చెప్పాడు. ఆయన శాపం పెట్టాలంటే శక్తి కావాలి, ఈయన దగ్గర శక్తి ఉంది. మహాత్ముడైన బ్రహ్మమిత్రుడు కఠోర నిష్టతో తపస్సు చేసి సాక్షాత్తు అశ్విని దేవతల్ని ప్రసన్నం చేసుకుని ఈ ఆయుర్వేదం పొందాడు. ఆయన తలుచుకుంటే శాపం పెట్టగలడు, శాపం పెట్టడానికి శక్తి కావాలండి. ఎవడు పెడితే వాడు శాపం పెడితే ఏమవుతుంది? రావణాసురుడిని నలకోబరుడు శాపం పెట్టాడు. ఏమని, రంభని నువ్వు చెరిచావు, పరస్త్రీ జోలికెడితే, ఇష్టం లేని స్త్రీ జోలికెడితే నీ తల పగిలిపోతుందని. మర్నాడు పుంజికస్థలను కూడా వాడు మానభంగం చేశాడు, వాడికి ఏం అవలా. ఎందుకని, రావణాసురుడి శక్తి ఎక్కడ, ఈ నలకోబరుడి శక్తి ఎక్కడ. నలకోబరుడు పిల్లకాకి లాంటి వాడు అట రావణాసురుడు ముందు. రావణాసురుడు మహాతపశక్తి కలిగిన వాడు, కాబట్టి ఎవడన్నా శాపం పెడితే తగలాలి అవతల వాడికి. ఇప్పుడు రావణాసురుడిని మర్నాడు ఏం చేశాడు, ఈ పుంజికస్థల జోలికి వచ్చాక బ్రహ్మ శపించాడు. దాంతో వాడు భయపడి ఆగిపోయాడు, ఎందుకంటే వరాలు ఇచ్చింది బ్రహ్మ గనక. అలాగే శాపం పెట్టాలంటే ప్రవరాక్షుడు ఉన్నాడు అనుకోండి, ఎంత నిష్ఠాగరిష్ఠుడు, ఆయన ఎవరికైనా శాపం పెడితే తగులుతుంది. ఈ బోడి వరువుని ఆయన ఏం చేయగలదు, ఆవిడ ఎంత సౌందర్యవతి అయినా దేవకన్య అయినా కలిగంధరువుడు లాంటి వాడిని శాపం పెట్టగలదు. కానీ అత్యంత నిష్ఠాగరుడైన ప్రవరుడు జోలికి వస్తే ఎగిరిపోతారు. ప్రవరుడు తలుచుకుంటే అగ్గిని వచ్చి ఆయన పట్టుకున్నాడు. అందుకే నేను చెప్పొచ్చేది అదే, మనం ఒక లెవెల్ ఉంటేనే అవతల వాడిని శపించగలుగుతాం. మనకే శక్తి లేకపోతే అవతల వాడిని శపిస్తే ఏమవుతుందండి, మన కోపం వచ్చినప్పుడల్లా నీ జిమ్మడిపోను అని ఆ కుళాయిల దగ్గర తిడితే పడిపోతుందా? అది చాలా గొప్ప తిట్టండి తెలుసా, తెలియక జిమ్మడిపోను అంటే ఏదో అనుకుంటారు. జహ్వ అంటే నాలుక, అది ప్రకృతి, ప్రకృతి వికృతి చదువుకున్నారుగా భాషలో. ఆ జహ్వ అనే శబ్దం జమ్మ అవుతుంది. జమ్మ పడిపోను అంటే నీ నాలుక పడిపోను అంటే నీ నోరు పడిపోనని తిడుతున్నాం మనం. కుళాయి దగ్గర కూర్చుని కుళాయి దగ్గర కాసిన బింది నీళ్లు పక్కవాళ్ళు పట్టుకుంటేనే నీ నాలుగు పడిపోవాలి, నోరు పడిపోవాలని శాపం పెడితే ఈ బోడి శాపం తగులుతుందా? అవతల వాళ్ళు మరీ చవట్లయితే చెప్పలేం, కానీ ఓ మాదిరి వాడికి శాపం తగలదు. శాపం తగలాలంటే మన దగ్గర ఎంత శక్తి కావాలండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అవతల వాడికి ఎంత తగలో సరిగదా. ఒక్కొక్కప్పుడు ఈ మాట వెనక్కి తిరిగి వచ్చి వజ్రాయుధమై వీడినే పడగొడుతుంది. ఆ విషయం తెలుసు పాపం ఇందీవరాక్షుడికి. నువ్వు అవతలకు పో అనగానే ఈయనకు కొంచెం భయం వేసింది. మహానుభవ, ఎందుకులే ఇన్నేసి మాటలు మాట్లాడతావు, నాకు డబ్బు ఉందని అహంకారం ఉందా? రాజ్య పరిపాలన చేస్తున్నానని కన్ను మెరుగు కానకుండా ప్రవర్తిస్తున్నానా? నీవు చదివింతువను చుయ్యిను విడిచి బెచ్చమెత్తంగా రాదుగా బెల్ల తపసి, నువ్వేదో చదివిస్తావు కదా అని నీ దగ్గరకు వచ్చా. అంత మాత్రం చేత మరి ముష్టివాణి అయిపోతానా, బెచ్చమెత్తుకుంటానా? ఎందుకయ్యా ఎంతంత మాటలు మాట్లాడతావు? పొమ్మంటే పోతాను కదా, చాలు చాలులే. నీ వెజ్జుదన వేళ నువ్వు నేర్పే వైద్యం నాకెందుకు అని లోపల కొత్త కొత్తలు ఆడిపోతూ ఆయన దగ్గర ఎక్కువ మాట్లాడితే చెప్పిస్తాడు. కానీ తిట్టిన తిట్లు లోపల బాగా తప్పింపజేస్తున్నాయి, హృదయం తప్పిస్తోంది, మాట్లాడితే ఆయన చెప్పిస్తాడు. ఎలా ఇప్పుడు? అందుకని కిక్కురు మరవకుండా బయటకు వచ్చాడు, ఓ దండం పెట్టి వచ్చేసాడు. వచ్చాడు కానీ లోపల చాలా బాధ వచ్చేసింది ఆయనకి. హారి బ్రహ్మమిత్రుడా, వైద్యం నేర్చుకుని ప్రజలకి చికిత్స చేసి ఆ పుణ్యంతో వైకుంఠానికి వెళ్ళాలనే ఆశతో వస్తే ఎంతోమంది పెద్దల్ని సేవించినటువంటి మంచి ప్రవర్తనతో నేనొస్తే ఏదో కొన్ని లోపములు నాలో కనిపెట్టి ఆ మాత్రమునకే నోటికొచ్చినట్టు తిడతావా? వైద్యం నేర్పకపోతే నేర్పకపోయావు, నన్ను ఇంతవరకు మా అమ్మ తిట్టలేదు, నాన్న తిట్టలేదు, నువ్వు తిడతావా? నీ దగ్గర నుంచి వైద్యం పొందకపోతే నేను గంధర్వుండే కాదని మీసం వెలిసాడు. ఆయనకి ఆకుపచ్చ మీసం ఉండేదట. ఈ గంధర్వులకి దేవతలకి కొంచెం మీసం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అదేమిటో, లక్షణాల పురుషుడికి రాగి మీసాలు, దేవతలకి పచ్చ మీసాలు అని సామెత ఉండేది. మరీ దుర్వ్యసనాల పురుడికి ఈ మీసాలు రాగి రంగులోకి వస్తాయట. బాబా నేను అనలేదు, వ్యాసుల వారు చెప్పారు. అలాగే దేవతలకి ఆకుపచ్చ రంగులు ఉంటాయట. అలాంటి ఆకుపచ్చ రంగులో మీసాలు తిప్పాడు కంటే బ్రాహ్మణుడెన్ని కారుల రచం గర్వించి వీరెల్ల నా కంటి పాత్రులే విద్యకు ఎట్లు ఇదినే గైకొందునంచున్మదిన్ కెంటెంపున్ చలమొప్పతెల్ల కపటాంతే వాసినై శాంబరిల్ గుంటూ దందము మార చెచ్చలయడం కూర్చుండి శిక్షారతిన్. ఈతడు అక్కడి నుంచి వెళ్ళిపోయి తనలో తానులే అనుకున్నాడు. ఈ విప్రుడు ఎన్ని కారు కోతలు కూశాడు, ఎన్ని తిట్లు తిట్టాడు, ఇక్కడ ఇంతమంది శిష్యులు ఉన్నారు ఆయన దగ్గర, ఏ వీళ్ళంతా నాకంటే గొప్పవాళ్ళా, వీరంతా నిష్ఠాగరిష్ఠులా, నేను నిష్టలేని వాణ్ణే. ఆ మాత్రం పంచికట్టుకున్నంత మాత్రం చేత, విభూతి పెట్టుకున్నంత మాత్రం చేత గొప్పవాళ్ళు అవుతారా? పంచికట్టుకోకుండా ఉన్నంత మాత్రం చేత నేనేమైనా దుర్మార్గుణ్ణా? వాళ్ళేమో విద్యకి పాత్రుడా, నేను అపాత్రుణ్ణా? సరేలే చూస్తాను, నేను మాత్రం గంధర్వరాజు పుత్రుణ్ణి కానా, గంధర్వరాజుని కానా? ఏమైనా నీ దగ్గరే విద్య నేర్చుకుని నీ గొప్పతనం ఏమిటో లోకానికి చాటుతాను. నేను విద్య నేర్చుకోవడం అంటూ వస్తే నీ దగ్గరే నేర్చుకుంటాను, అది పట్టుదల. ఈ విద్య ఇంకెవరన్నా నేర్పుతారు కావాలంటే ఎవడొద్దన్నాడో వాడి దగ్గర చదువుకోవాలనే పట్టుదల కలిగింది దీనికి. అందుకని నీ దగ్గర విద్య నేర్చుకుంటాను, తర్వాత ఎకశిక్కాలు ఆడతాను నేను, నాకు నేర్పనంటావుగా, ఎలా నేర్పవో చూస్తాను అని వెంటనే ఏం చేశాడు? చెప్పానుగా మీకు గంధర్వులకి మాయలు ఉంటాయి, శాంబరీ మాయ. శాంబరీ మాయతో ఈ శిష్యుల్లో ఒక శిష్యుడిగా మారిపోయాట. శిష్యుల్లో చాలామంది ఉన్నారు, ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు ఎలా ఉంటాడో అచ్చం అలాంటి శిష్యుడి రూపం ధరించాడు. ఈ శిష్యుడిని తీసుకెళ్ళి ఓ చాట రహస్యంగా మాయ చేసి నిద్ర పుచ్చేశాడు. కుర్రాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఏ పుల్ల, లే పుల్లయ్యో లేకపోతే ఎల్లయ్యో ఎవడో ఒక ఆయన, ఈ పుల్లయ్యనో ఎల్లయ్యనో తీసుకెళ్ళి తన మహామాయతో కొండగోహలో దాచేసేట, అచ్చం వాడి వేషం ధరించేట. ఈ విధంగా కపటాంతే వాసిన, కపట శిష్యుడిని అయ్యాను, వాడెవడో వేషం ధరించాను మహామాయతో. నేను ఆ వేషంలో గురువుగారికి ఎదుర్కొంటే వినయంగా కూర్చొని గురువుగారండి గురువుగారండి అని పూర్వం కంటే ఎక్కువ సేవ చేశాను. నన్ను ఆయన మాయమైపోయిన శిష్యుడనే అనుకున్నాడు పాపం, ఆయన ఏం పెద్దగా పట్టించుకోలేదు. చక్కగా ఆయన్ని సేవించి ఆరు నెలల్లో మొత్తం వేదం అంతా నేర్చుకున్నాను. ఆయుర్వేదం అంతా 6 నెలల్లో నేర్చుకున్నట్ట. మామూలుగా శిష్యులకి పూర్తిగా వైద్య శాస్త్రం రావాలంటే కనీసం 10 ఏళ్ళు పడుతుంది. కానీ ఆయన గంధర్వుడు కదండి, అపార ధారణాశక్తి ఎక్కువ, జ్ఞాపక శక్తి ఎక్కువ. మంచి జ్ఞాపక శక్తి ఉన్నటువంటి వాళ్ళకి విద్యలు తొందరగా వస్తాయి. 6 నెలలలో అష్టాంగకమైన మొత్తం ఆయుర్వేదం నేర్చుకున్నాడు ఆయన. ఈ కాయ బాల గ్రహ ఓర్ధాంగక దమష్ట్ర జర శల్య ఇత్యాది విద్యలన్నీ నేర్చేసుకున్నాడు చకచక. నేర్చుకుని 6 నెలలయ్యాక ఇప్పుడు నాకు విద్యలు అన్నీ వచ్చినట్టేనా అనుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏం ఎరగనట్టుగా ఈ మారువేషంలోనే గురువుగారు మొత్తం విద్య వచ్చిందా అన్నట్ట. అంతా వచ్చిందిరా, ఇంకొక పిసర మిగిలింది అన్నట్టు ఆయన. అదేమిటది, నీకు కుష్ఠరోగం క్షయరోగం ఇవి తగ్గించే ఒక్కటి మాత్రం పూర్తిగా నేర్పలేదు. తర్వాత ఆహారం ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు తినేవాడికి కొన్ని రోగాలు వస్తాయి, దానికి ఇరుమూడు రుచుల విరసపు రోగం అని పేరు. మొత్తం రుచులు ఆరు ఉంటాయి, ఈ ఆరు కలిపి షడ్రుచులు అంటారు. తీపి, కారం, మళ్ళీ పులుపు, వగరు, చేదు, కటుత్వం, ఈ ఆరింటికి కలిపి ఏమని పేరు అనమాట, షడ్రుచులు. ఈ షడ్రుచులు ఎంత పడాలో అంత పడాలి. కడుపులో ఇందులో ఏది తక్కువైనా ఆ మనిషికి రోగం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నాకు పట్టం లేదో అయి పట్టం లేదో అని పూర్తిగా తీపి తినడం మారేసినా అనారోగ్యం వచ్చి ఎముకలు దెబ్బతింటాయి. పడుతుందని ఎక్కువ తిన్నా అనారోగ్యమే, అంటే దొరికాయి కదా అని ఎక్కువ బూర్లు తినకూడదు, అసలు తినకుండానే ఉండకూడదు. దొరికాయి కదా అని దానిమ్మకాయలన్నీ గింజలు కోసి తినేయకూడదు, అసలు తినకుండా ఒక్క గింజ తినకుండా ఉండకూడదు. బొత్తిగా కాకరకాయని ద్వేషించకూడదు, ఎక్కువ తినకూడదు. అంటే ఇది పెద్ద సమస్య ఇది. అందుకే ఆహారం ఎంతో కొంతైనా పడితే కానీ శరీరం నిలబడదు, అసలు పడకపోయినా ఎక్కువైనా అనారోగ్యానికి దారితీస్తుంది. అందుకని బియ్యం వద్దు అని ఒకడు, బియ్యం వద్దుట, బియ్యం మాని, ఇంకోటి వచ్చి కాకరకాయ మాని, ఇంకోటి వచ్చి కేకరకాయ మాని, అసలు నూనె వద్దంటాడు ఒకడు, కొబ్బరి నూనె తినంటాడు ఒకడు, రబ్బర్ నూనె వేసుకో అంటాడు ఒకడు. ఈ పిచ్చాళ్ళు దేశాన్ని తగలబెడుతున్నారు అనకూడదు కానీ, ఎందుకంటే అసలు ఏమీ తినకుండా ఏం చేద్దామని. అంతకంటే ఒక దెబ్బకి వెళ్ళి సముద్రంలో దూకి చస్తే శరీరం వదిలిపోతుంది. ఎంత ఇలా అన్నాను నేను అనుకోకండి, అన్నీ శుభ్రంగా ఎంతో కొంత తినాలి, ఆరోగ్యాన్ని బట్టి కొంచెం తగ్గించాలి. బొత్తిగా ఏమీ తినకపోతే శరీరం నిలబడద్దా అంటే భగవంతుడు ఏమన్నా, అమాయకుడా, మన శరీరంలో ఏ అవయవమునకు ఏ వస్తువు అవసరమో ఆ వస్తువులు సృష్టించాడు, అనారోగ్యం కలిగించే వాటిని వద్దని నిషేధించాడు, అందుకే ఆయన మధ్యలో లాంటివి వద్దన్నాడు. అంతే తప్ప అసలు ఆహార పదార్థాలు దొండకాయ వద్దుట, బెండకాయ వద్దుట, ఆనబకాయ వద్దుట, ఆనబకాయ తింటే నువ్వు పీరుగైపోతావు అంటాడు, దోసకాయ వద్దంటాడు, ఇంకోటి వద్దంటాడు, ఇంకోటి వద్దంటాడు, చివరికి ఏం తింటావు, మిమ్మల్ని నేను నన్ను మీరు తినాలి చివరికి. కాబట్టి అలా వందేళ్ళు బతికే కంటే తొందరగా పోవడం కూడా సుఖం. అందుకని శుభ్రంగా నేను మాత్రం ఏం చేస్తున్నానంటే ఏదో ఒకటి రెండు తగ్గించి అంతో ఎంతో ఏది కనబడే తినేసేసి శుభ్రంగా తినేయండి ఈ రోజు నుంచి. కాకపోతే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అతిగా తినకండి. మితం మంచిది, మితభుక్ హితభుక్. మనకు ఒకనొకప్పటి గొప్ప ఘట్టం అది. చరకుడు అని పేరు కలిగిన ఒక మహాత్ముడు ఉన్నాడు. ఈ చరకుడు వైద్యశాస్త్రం రాద్దామనుకున్నాడు. వైద్యశాస్త్రం కోసమని అశ్వినీ దేవతల్ని ప్రార్థించాడు. అప్పుడు అశ్వినీ దేవతలు రెండు పిట్టలై ఎదురెదురుగుండా ఆయనకు ఎదురుగుండా నిలబడి, కొమ్మ మీద ఇటో పిట్ట ఇటో పిట్ట చెరోవేపు రెండు కొమ్మల మీద నిలబడి, ఈ రెండు పిట్టలు నిజానికి అశ్వినీ దేవతలవి, అవి కూసేయట, కోరు కోరు కన్నది ఒకటి, రెండోది మితభుక్ హితభుక్ అందిట. అప్పుడు ఆయనకు అర్థమైంది, కోరుక్కు కహ అరుక్కు, అరుక్కు అంటే రోగము లేనివాడు, కహ ఎవడు, కహ అరుక్కు కోరుక్కు అనమాట, ఎవడికి రోగం ఉండదు అని ఒక పిట్ట అన్నది. అశ్విని దేవతల్లో ఒక ఆయన పిట్ట రూపంలో కోరుక్కు అన్నాడు, రోగము లేనివాడు ఎవడు. రెండో పిట్ట సమాధానంగా మితభుక్ హితభుక్, మితముగా తిను కొంచెం తిను, హితభుక్ అది నీకు పడుతుందో లేదో తెలుసుకుని తిను. నీ శరీరమునకు పడని కొన్ని విష పదార్థాలు ఉంటాయి, వాటి జోలికెళ్ళకు, భగవంతుడు నీ శరీరానికి ఏది పడుతుందో చెబుతాడు, అలాంటి పదార్థాలు తిను. తక్కువ తిను, పిచ్చి పిచ్చి పదార్థాలు తినకు. సాధ్యమైనంత వరకు ప్రతి పదార్థంలోనూ కొన్ని విటమిన్లు ఉంటాయి, అవి స్వల్పముగా తిను, కాకపోతే ఔషధంలో తిను. ఒక్క దానిమ్మ కింద తింటే కొంపేయమలగదు. కానీ ఆ ఒక్క దానిమ్మ కింద ఏం చేస్తుందో తెలుసా, మీకు ఈ పళ్ళ కింద ఉన్నటువంటి చిగుళ్ళని గట్టిపరుస్తుంది, అది కడుపులోకి వెళ్ళి జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. ఒక్క తులసాకు రోజు నవలండి, అప్పుడు కంఠంలో శ్లేష్మం పోతుంది, కఫం పోతుంది. ఇలా ప్రతి పదార్థంలో శక్తి ఉన్నది, ఈ పదార్థములను మిశ్రితం చేసుకోవాలి. అందుకే వైద్యం చాలా విచిత్రమైనది. ఆహారాన్ని బట్టి వస్తుందని తెలిసే మన వాళ్ళు పచ్చం పెట్టారు అనారోగ్యం వచ్చినప్పుడు, తక్కిన వేళల్లో ఏం తినాలో చెప్పారు. యావజ్జీవితం ఏమీ తినకుండా కూర్చుంటే ఇంకేమిటి ఉపయోగం, దొండకాయ పడదట, బెండకాయ పడదట, సరే వంకాయ ఏమో కాశీలో వదిలేసేట, ఇంకేం వదిలేశాడు, ఉన్నదల్లా ఒకటి డబ్బు పెచ్చ ఒకటి మాత్రం వదలడు, అది మాత్రం కాశీలో వదలడు. రెండో డబ్బు పెచ్చ కనుక వదిలేస్తే కాశీలో శని వదిలిపోతుందంటే అది వదలడు. డబ్బు అన్నీ ఉండాలి, ఎందుకు పనికిరాని వంకాయో అది, లేకపోతే కాకరకాయో, లేకపోతే ఒక నేరేడు పండు, అవి మాత్రం కాశీలో వదులుతాడు, అవి వదిలేసేట, ఇంకేం తింటామండి చివరికి పాపం. కాబట్టి అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, చదివి చదివి శాస్త్రాలు వైద్యశాస్త్రాలు జీర్ణించుకుని పెద్దలు చెప్పిన వాటిలో కొంచెం కఠినమైన చెప్పాల్సి వస్తుంది ఒకసారి. మెల్లగా చెబితే అర్థం కాదు కొంతమందికి, అందుకని ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎంత షుగర్ పేషెంట్ అయినా కొంచెం తీపి తినండి, అసలు తినకుండా ఉండకండి. అలాగని మరీ ఎక్కువ తినేయకండి. అలాగే ఏదైనా పడనది ఉంటే ఒక్క గింజైనా తినండి, అది శరీరానికి ఉపయోగపడుతుంది, ఆరోగ్యం ఇస్తుంది. ఎంతో కొంత పడాలి. ఇవి నీకు నేర్పలేదు. ఈ ఇరు మూడు రుచుల వల్ల, ఆరు రుచుల వల్ల ఎక్కువైతే నష్టమేమిటి, తక్కువైతే నష్టమేమిటి, ఆహారం వల్ల శరీరం ఎలా నిలబడుతుంది, ఆహారం వల్ల అనారోగ్యం ఎలా వస్తుందో నేర్పలేదు. అది కూడా నేర్పుతానని ఇంకొక 10 రోజుల్లో ఈ రాజయక్ష్మం అనే రోగం, అంటే క్షయరోగం, కుష్ఠరోగం, ఈ రుచులు అధికమైనా తక్కువైనా వాటి వల్ల శరీరమునకు ఏ రోగం వస్తుందో, ఆ రోగం ఎలా తగ్గుతుంది, ఈ చికిత్సా విధానం నేర్పాడు. మొత్తం మీద ఇతనికి కుష్ఠరోగం తగ్గించే శక్తి వచ్చింది, క్షయరోగం తగ్గించే శక్తి వచ్చింది. ఆపై పరమ పవిత్రమైన షడ్రుతుల యొక్క వికారములకు సంబంధించినటువంటి వైద్యం కూడా వచ్చింది. ఇప్పుడు అన్నీ వచ్చాక గురువుగారి దగ్గరికి మళ్ళీ వెళ్ళి, గురువుగారండి నాకు పూర్తిగా వైద్యం వచ్చేసినట్టేనా, ఇంకేమైనా నేర్చుకోవాలంటే, ఏ నిన్నెవడు కొట్టేవాళ్ళు రా, ఈ ప్రపంచంలో ఉన్న వైద్య శాస్త్రం అంతా నీకు నేర్పాను, నా వైద్య శాస్త్రం కాదు దేవతలు నాకు అందించింది కూడా నీకు నేర్పాను, ఇటు మానవలోక వైద్యం దేవలోక వైద్యం రెండు వైద్యములు సంపూర్ణంగా నేర్చుకున్నావు నువ్వు, పాములు మొదలైనటువంటివి కాటు వేస్తే ఆ విషానికి ఎలా విరుగుడు అయ్యాలో కూడా నీకు తెలిసింది, ఒక్క ముక్కలో చెప్పాలంటే గురువును మించిన శిష్యుడు అయ్యావు, ఇప్పుడు నిన్ను నేను జయించలేను వైద్య శాస్త్రంలో, గురువుగారిని కూడా ఓడించగలిగేంత పాండిత్యం నీకు వచ్చింది. ఒరే శిష్య, ఇది వరకు ఎలా ఉన్నా ఈ మధ్యకాలంలో చాలా చురుకుతనం వచ్చిందిరా నీకు, ఒక 6-7 నెలల క్రితం వేరు, ఈ మధ్యకాలంలో నీలో ఏదో మార్పు వచ్చింది, వచ్చిన విద్యలల్లా చక 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 నెమరు వేసేస్తున్నావు, బుర్రలో పెట్టుకుంటున్నావు, చెప్పింది చెప్పినట్టే కంఠస్థం చేస్తున్నావు, అప్ప చెప్పగలుగుతున్నావు, మళ్ళీ దాన్ని ప్రయోగిస్తున్నావు. ప్రయోగించడం అంటే ఏంటన్నమాట, ప్రాక్టికల్, కేవలం పుస్తకంలో వైద్యం ఉంటే కాదండి, దానిని వైద్యుడు ఎప్పుడూ కూడా నేర్చుకున్న విద్యా విధానాన్ని రోగుల మీద ప్రయోగించి వాళ్ళ రోగం తగ్గించి పరిశోధించి పరిశీలించి అప్పుడు గొప్పడవుతాడు. ప్రాక్టీస్ లేకపోతే ఎలా, మరి ప్రాక్టీస్ లేకపోతే కొంప ముంచుతాడు, ఈ వైద్యంతో ఇతరులకి ప్రమాదం తెచ్చిపెడతాడు. నువ్వు చక్కగా పరిశోధన చేసావు, వైద్యుడివై రోగుల మీద వైద్యశాస్త్రాన్ని ప్రయోగించావు, నీ మందులు అందరికీ పనిచేస్తున్నాయి, నువ్వు ముట్టుకుంటే రోగం తగ్గుతుందని ప్రజలు నిన్ను పొగుడుతున్నారు, వైద్యం పూర్తిగా కంఠస్థము చేసావు, అనుభవం సంపాదించావు, ప్రజలను రక్షించావు, కీర్తి పొందావు, కేవలం ఈ 6-7 నెలల్లో నీలో ఏదో శక్తి వచ్చింది, ఆ అపార శక్తితో దివ్యశక్తితో ఎంత గొప్ప శాస్త్రం నేర్చుకున్నావు, అసలు నువ్వు నా శిష్యుడివేనా అని నాకే అనుమానం కలుగుతుంది. అయితే ఇంద్రి, నా శిష్యుల్లో ఒక్క శిష్యుడు ఇటువంటి ప్రతిభావంతుడు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, చూసేవాళ్ళు కూడా గురువుని మించిన శిష్యుడు అని నిన్ను పొగుడుతున్నారు. ఎప్పుడు గురువు కథ ఆనందమేనండో, గురువులకు ఎప్పుడు ఆనందమో తెలుసా, మీ శిష్యుడు మిమ్మల్ని మించిపోయాడండి అంటే ఆనందం కలుగుతుంది. అంతేకాని నా శిష్యుడు నన్ను మించిపోతాడేమో, వాడికి ఎక్కడ పేరు వస్తుందో అని ఏడ్చే గురువు గురువు కాదు, ఈ ధరణికి బరువు వాడు. ఈ విధంగా నేను సంతోషిస్తున్నాననగానే, అయితే మీరు సంతోషించారు నాకు పట్టా ఇచ్చేసినట్టేనా, పిహెచ్డి పట్టా ఇచ్చేస్తానంటే ఇచ్చేసాను అన్నాడు ఆయన. వెంటనే ఆయన ఏం చేశాడు, టక్కన శాంబరి మాయ విడిచిపెట్టేశాడు, ఇందేవరక్షుడిగా మారిపోయాడు. గురువుగారి దగ్గర పోయి నేర్చుకుని పారిపోవచ్చు కదా, చెప్పగా ఈ కర్మయోగం ఎవ్వడూ తప్పించుకోలేడు. దొంగడు దొంగతనం చేసి పారిపోకుండా నేనే దొంగతనం చేశానంటే ఎలాగా, ఈ మధ్యన ఒకడు అలాగే దొరికాడు తెలుసా మీకు, వాడు దొంగతనం చేసిందంతా వాట్సాప్ తీయించుకున్నట్ట, అది ఫేస్బుక్లో పెట్టాడు, దాంతో దొరికాడు. పిచ్చి దొంగడు కాకపోతే ఈ ఘనకార్యం మళ్ళీ వాట్సాప్లో పెట్టుకోవడం ఎందుకు. అలాగ మన ఇందీవరక్షల వారు మొత్తం వైద్యం నేర్చుకుని కిక్కును మనకుండా పోకుండా శాంబరిబాసి తపస్సుతోడ మదమునంటిన్, ఈ శాంబరి మాయ విడిచిపెట్టి అసలు రూపం ధరించి అహంకారంతో మేసం మెలేసి ఇలా అన్నట్ట, తండ్రి నాకు ననుగ్రహింపగతి వైద్యం వంచు ప్రార్థించిన గండ్రల్గా నటులాడి ధిక్రుతుల పోకాల్ మంటి ఓహో మదిన్ తెండ్రల్ గల్గిన వారికే కరణి నేను విద్య రాకుండునే గొండ్రాడాచిన పెండ్లియే మిటికి చిక్కున్ కష్ట ముష్టింపచ అన్నట్ట. నీచుడా, ముష్టెత్తుకు బతికేవాడా, ఆ తిట్లు అలా మొదలెట్టాడు ఆయన. నీచమైన ముష్టితో బతికేవాడా, యాచనతో బతికే దౌర్భాగ్యుడా, నేను నీ దగ్గరకు వచ్చి తండ్రి నాకు ఆయుర్వేద విద్య ప్రసాదించు అని కాళ్ళు పట్టుకుని వేడుకుంటే, బతిమాలితే, ప్రార్థిస్తే చీ పో అని తిడతావా, అంతలా నోటుకొచ్చినట్టు మాట్లాడతావా, ఇలా బుగ్గలు పెట్టేసుకుని కళ్ళు ఎరుపెక్కేలాగా పటాపట పళ్ళు కొరుకుతూ తెగతిట్టావుగా, ఏం చేసావు, నన్ను ఏం చేయగలిగావు, ఇదిగో ఈ శిరస్సు మీద ఉన్న శిరోజంలో ఒక్క వెంట్రుకు కూడా పేకలేకపోయావు నువ్వు, నేను పట్టుదల కలిగిన వాణ్రా, నీబోటి బోడి విధవ ఇలా అన్నాడండి పాపం, అంత దారుణంగా ఆ మాట అంత తప్పుడు మాట ఉపయోగించాడనమాట. నీలాంటి ఒక సామాన్యుడు, ఒక దౌర్భాగ్యుడు గురుకులం పెట్టుకుని దాని మీద వచ్చే డబ్బుతో బతికేవాడు పాఠం చెప్పకపోతే మాకు ఏమైనా నష్టమా? ఓయ్ గురువా, నేను చెబుతున్నా విను, నీబోటివాడు ఒకడు వెనకటికి పెళ్ళి ఆపాలనుకున్నట్ట, ఓ చోట ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి అవుతోంది, ఈ పెళ్ళి ఆపేయాలనుకున్నాడు, పెళ్ళి ఆపాలంటే ఏం చేయాలనుకున్నట్ట, పెళ్ళిలో ఈ భార్యాభర్తల్ని ఓ సన్నికల్లురై తొక్కిస్తారు, రుబ్బురోలు పత్రం తొక్కిస్తారు, అందుకని ఈ గుండ్రాయి దాచేసేట, రుబ్బురోలు పత్రం దాచేట, పత్రం దాచేశాక పెళ్ళైపోతుందన్నట్ట, రాయి దాచేస్తే పెళ్ళి ఆగుతుందా, గుండ్రాడాచిన పెండ్లి ఏమిటికి చిక్కున్, రాయి దాచేస్తే రాయి లేకపోతే తలకాయ మీద తొక్కించేనా పెళ్లి చేస్తారు, లేదా ఆ తంతు తీసేస్తారు, అంతేగాని పెళ్ళి అవుతుందా, వెనకటికి గుండ్రాయి దాచేట పెళ్ళి అవుతుందా, నువ్వు నేర్పలేదట నా విద్య నేర్చుకోవడం ఆగుతుందా, మూఢుడా చూసావా, 6-6 నెలలలో నీ శిష్యుని మాయం చేసి వాణ్ణి కొండ గుహలో బంధించి వాడి రూపంలో సమస్త విద్యలు నేర్చుకున్నాను, ఆ పోసిన పట్టా గురువుని మించిన శిష్యుడయ్యాను, ఇప్పుడు నేను ప్రాక్టీస్ పెట్టానంటే నీ ప్రాక్టీస్ పడిపోతుంది, నువ్వే పేటలో పెడతావో అక్కడ నీ ఎదురు కూడా దుకాణం పెడతాను, నీకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటాను అని ఇంక తిట్టకూడదు, తిట్లు తిట్టాడు. గురువుగారిని అలా ఎవరన్నా తిడతారా, అసలు మామూలుగానే పోయే కాలం వచ్చినవాడు గురువుని తిడతాడని సామెత, అచటం ద్వేష్టి గతాయుష్ట చికిత్సకం అని శాస్త్రం, అనగా గతాయుహు ఆయువు తీరినవాడు, పోయే కాలం వచ్చినవాడు అంటే సచ్చే ముందు ద్వేష్టి చికిత్సకం, వైద్యుణ్ణి ద్వేషిస్తాడు, వైద్యుణ్ణి ద్వేషించాడంటే వీడికి పోయే కాలం వచ్చిందని అర్థం, ఆ మహాత్ముడు గురువు వైద్యుడు, అటువంటి వాడి దగ్గర నా పూర్వజన్మ కర్మ వల్ల విద్య నేర్చుకున్నవాడిని నేర్చుకున్నట్టుండక అహంకరించి నోటికి వచ్చినట్టు మాట్లాడాను, పోనీ అసలు రూపం ధరించి గురువుగారు నేర్పలేదండి నేను వారు వేషంతో నేర్చుకున్నానండి అని కాళ్ళు పట్టుకోద్దటండి అసలు, అప్పుడు ఆయన సంతోషించేవాడు, మరే నేను తిట్టినా పట్టుదలతో నేర్చుకున్నావురా, అయినా నీ వినయం మెచ్చుకుంటున్నాను అనేవాడు ఆయన. ఇప్పుడు వీడి కర్మయోగం వల్ల ఏం చేశాడనమాట, బండబూతులు తిట్టేశాడనమాట గురువుగారిని, ఇంతవరకు ఎవరు అలాంటి మాట మాట్లాడరు, అది వింటే మనకే మతిపట్టట్లా, ఆ పదాలు వింటూ ఉంటేనే గుండ్రాడాచిన పెండి ఏమిటికి చిక్కుని కష్టం ముష్టింపచే అంటాడా పైగా, ఇలాంటి మాటలు మాట్లాడగానే ఇక చూడండి అసలే ఆయన మహాతపశక్తి కలిగిన వాడు, పైగా ఈ వంచనకి కొతకొతలు ఆడిపోతున్నాడు, దాంతో అప్పుడు ఆయన ఏమైపెట్ట అని నన్ కన్నులు జేవురింప అధరం వల్లాడ వెల్ల పునఃపునరుద్ధ్య భృకుటి భుజంగ యుగళి పోత్కార ఘోరా నిలంబన నూర్పుల్నిగుడన్ లలాట ఫలకం వందంద ఘర్మాంబువుల్ చినుకన్ కంతు దిదృక్షురుక్షణయనక్షేళా కరాళధ్వనిన్ జటిలుండు కిటకిటంబడి కటంబులు నటింప ముకుపుటంబులదురా కటకట కుటిలాత్మ అటమటంబున విద్యగురుటయుంగాక గుటగుటలు గురువుతోనాయని కటకటంబడి కటపాలలోని బూది కేలంగొని ఆసురియగు మాయ మాయడ ప్రయోగించి వంచించి అపహసించితివిగావున అసురవై పిసితంబును వసయును అసురుగ్రసంబును అశనంబు మెసవి వసుద వసియింపుమని బసుమంబుదల్లా గుండె జల్లుమని కల్లువడి మునితల్లదు పదపల్లవంబులందరెళ్ళి ఇట్లాంటి అని ఒక వచనం రాశారు. ఆయనకి ఎంత కోపం వచ్చిందో ఈ ఒక్క వచనంలో మహానుభావుడు రాశాడు. ఇలా అనగానే కళ్ళు ఎరుపెక్కాయి. ఈ కనుబొమ్మలు రెండు పాములో ఉన్నాయి, ఇదో పాము ఇదో పాము, రెండు కనుబొమ్మలు ఉంటాయిగా ఇవి ఇలా ఇలా కదిలే కనుబొమ్మలు కదిలే కదులుతున్న రెండు కనుబొమ్మలు రెండు పాములు బుస్సుంటూ మీదకు వచ్చినట్టు ఉన్నాయి. ఈ కనుబొమ్మలనే పాములు బుస కొడుతూ ఉంటే ఆ బుస ముక్కులోంచి ఊర్పు రూపంలో పెట్టుకొచ్చినట్టుందట. ఎప్పుడు కూడా కోపం వచ్చినాడు అంటాడుగా, ఈ ముక్కులోంచి గాలి వస్తోంది, ఆ గాలి ఎలా ఉందన్నమాట, ఈ కనుబొమ్మలు పాములు అయ్యాయి, ఆ పాములు ముక్కులోంచి గాలి విడిచిపెడుతున్నాయి, అది బొస పాము బొస అన్నట్టుగా ఉందన్నమాట. ఈ విధంగా కనుబొమ్మలు ముడివేసి అవి పాముల్లా చేసి బొస కొడుతున్నట్టుగా గాలి విడిచిపెట్టాడు. పళ్ళు పటపట కొరికాడు. చెమట పట్టేసింది ముఖం మీద, కోపం వస్తే చెమట పడుతుంది. ఈ బొగ్గలు కదిలిపోయాయి, పెదవి కిందకి వాలిపోయింది, పళ్ళు బయటకు వచ్చాయి. ఇల్లా అన్నాడు ఒక్కసారి. ఆ పళ్ళు కట కట పటా పటా కొరికి బారేశాడు ఆయన. ఆ తర్వాత ఏమన్నాడు, మూర్ఖుడా, మోసం చేసి రాక్షసమాయ ప్రయోగించి నా దగ్గర విద్య నేర్చుకోవడమే కాకుండా ఇప్పుడు గురువుని తిడతావా, వేళాకోళం వాడతావా, నోటికొచ్చినట్టు వదరుతావా, ఏం విద్య నేర్చుకున్నవాడు వినయంతో పాదాల మీద పడి గురుదేవా తప్పయింది కపట రూపంతో విద్య నేర్చుకున్నాను క్షమించమని అని ఉంటే నేను నేను క్షమించేవాడిని. గురువులతో వేళాకోళం వాడతావట్రా, దీనికి తగిన ఫలితం అనుభవించు. నువ్వు ఏ రాక్షస మాయ నాయ మీద ప్రయోగించి ఈ విద్య నేర్చుకున్నావో ఆ మాయ నిన్ను రాక్షసుడిగా మార్చుగాక. ఇదిగో ఈరోజు నుంచి నువ్వు భయంకరమైన మూడు తాడి చెట్ల పొడువున్న బోడిగుండు కలిగిన క్రూర రాక్షసుడిగా మారిపో. రాక్షసుడివై మనుష్యుని పట్టుకు తిను. నీ భార్యని, నీ కుటుంబ సభ్యుల్ని, నీ భటుల్ని కూడా మెడ విరిచి వాళ్ళ మాంసం తిని వాళ్ళ రక్తం గడగడ కూల్ డ్రింక్ థమ్సప్ తాగినట్టు తాగి దౌర్భాగ్యుడా అని తెగతిట్టి నీ వంశం నీ చేతులారని ఆశ్రయం చేసుకో అని పక్కనే ఒక సంచి ఉంది ఆయన దగ్గర, ఈ భూతానికి తగిలించుకునే సంచి, అందులో భస్మం ఉంది. ఆ విభూతి తీసి మీద జల్లాడు. జల్లి రాక్షసుడు వైపు అన్నాడు, మాంసం తిని బతుకన్నాడు. నీ కుటుంబాన్ని పీక్కు తినేయి, నీ భటుల్నే తినేయి అన్నాడు. ఈ విధంగా నీ బతుకంతా తెల్లారుగాక, క్రూర రాక్షస రూపంతో తెల్లారుగాక అనగానే ఈయన గుండె జల్లుమంది. రాయిలా నిలబడిపోయాడు ఒక క్షణం. అక్కడ కళ్ళు వడి అన్నారు, అంటే బండరాయి అయిపోయట, నిశ్చేష్టుడైపోయాడు ఆ శాపం అనగానే. ఆ తర్వాత గుండెలు కొట్టుకుంటూ ఉండగా వణికిపోయి ఏం చేయాలో తెలియక చెమట్లు పట్టేసి ఒక్కసారి కాళ్ళ మీద పడిపోయాడు. ఏడ్చేశాడు, మహానుభవ నేను చాలా పొరపాటు చేశాను, నా పూర్వజన్మ కర్మయోగం వల్ల మహాపాపం వల్ల ఇలాంటి పిచ్చివాగుడు వాగాను. నా యజ్ఞానము సైచి సంయమివరేణ్యా కావమే, రాక్షసుండై ఏ నెట్లు భరిల్చువాడ దురితంబు, అయ్యో నృమాంసంబు కూడై ఏ నెట్లు భరించువాడ ఉదరంబు, ఆర్ద్రాంతరంగుండవై ఓ అయ్యా దయచేయవే, అవధి ఏ నోపంగదే శిక్షకున్. కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చేట, కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగాడు. ఆ మహర్షిని పట్టుకుని ఏడుస్తూ, నా అజ్ఞానాన్ని క్షమించు, నువ్వు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివి, కోపమును జయించిన వాడివి, పరమ పుణ్యాత్ముడివి, మేము మూర్ఖులం. నువ్వు చెప్పినట్టుగా డబ్బుందనే అహంకారం, పదవి ఉందనే అహంకారం, ఇవన్నిటికీ మించి పెద్దవాళ్ళని మోసం చేసి వాళ్ళని పడగొట్టి ఏదో విజయం పొందామనే ఒక పెద్ద ఆలోచన. మహాత్ముల్ని మోసం చేయటం ఒక తప్పు, మోసం చేసి ఈ విషయం 10 మందికి చెప్పుకుని అదేదో గర్వం కింద భావించడం అది ఇంకా మహాపాపంటండి. మోసం చేయడం అనే తప్పు కంటేట మోసం చేసినందుకు విర్రవేగడం ఇంకా తప్పే. నేను వాడిని పడగొట్టే చూసావా, వాడిని మోసం చేశా, వాడికి తెలియకుండా వాడి డబ్బులు అక్కున్నాను అని చెప్పడం ఉందే అది ఇంకా పాపంట. మోసము చేసి ధనము సంపాదించడం ఎంత తప్పో, ఈ మోసము చేసి ధనము సంపాదించానని 10 మంది దగ్గర డబ్బా కొట్టడం ఇంకా పాపం. ఈ తప్పులన్నీ నేను చేశాను, నీవా కఠోర శాపం పెట్టావు, రాక్షసున్నై నేను పాపాలు ఎలా మూటకట్టుకుంటాను, ఆ రాక్షస రూపంతో రక్తం మాంసం కొవ్వు తిని త్రాగి కడుపు నింపుకోమంటావా, రక్తంతో బ్రతకమంటావా, మాంసంతో బ్రతకమంటావా. నీవు ఇటువంటి కఠోర శాపం క్షణికోద్రేకంతో ఇచ్చావు, సరే ఇచ్చావు కాబట్టి నేను దాన్ని అనుభవించక తప్పదు. నీవు మహాత్ముడివి, కరుణాస్వరూపుడివి, నా మీద జాలి వహించు. నీ కొడుకును అనుకో, నీ కొడుకు తప్పు చేస్తే తిట్టినా మళ్ళీ దగ్గరికి తీసుకుంటావు కదా, అలాగే నా శాపాన్ని సాధ్యమైనంత తొందరగా తొలగించు. అవధి ఇమ్మన్నాడు, అవధి అంటే పరిమితి విధించు. ఎంతకాలమునకు నాకు శాప విముక్తో చెప్పు, శాపం ఇచ్చావు దీనికి విముక్తి కూడా చెప్పు. నేను ఎక్కువ కాలం హింస చేయలేను, అందులో నా వాళ్ళని ఎలా తింటానంటే ఆయన జాలిపడి, సర్లే అయితే నువ్వు రాక్షసుడు అవుతావు, ఒక్క నీ భార్యని కూతుర్ని తప్ప తక్కిన వాళ్ళందరినీ తినేస్తావు నీ వాళ్ళని, ఇంతకుమించి ఈ శాపంలో నేను మార్పు చేయను. ఇలా నువ్వు సంవత్సర కాలం రాక్షస రూపంలో ఉన్న తర్వాత ఒకనొకనాడు నీ కూతుర్నే తినడానికి వెంటపడతావు, నీ కూతుర్ని తెగ తరుగుతావు, ఆవిడ భయపడి పారిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక మహారాజు నీ కాబోయే అల్లుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు, ఆ రాక్షస రూపంలో ఉన్న నిన్ను సంహరించి నీకు శాపవిముక్తిస్తాడు. నీ కాబోయే అల్లుడి చేతిలో నువ్వు కాలి బూడిదయ్యాక నీ రూపం నీకు వస్తుంది. నీకు రూపం ఇచ్చిన వ్యక్తిని నీ అల్లుడిని మాత్రం చేసుకొస్తుమా, అతని వల్ల ఒక కారణజన్ముడు పుడతాడు. పొమ్మనగానే ఏమీ చేయలేక ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తూ ఉంటేనే శాపం మొదలైందిట, తల మీద సన్నని బాధ మొదలైంది, ఏమో నరాలు పీకుతున్న బాధ కలిగింది. ఈ సన్నని బాధ కాస్త పెద్ద తలపోటుగా మారిపోయింది. శాపం వల్ల రాక్షసుడయ్యే ముందు తలపోటు వస్తుంది, అది ముందు కొంచెం మొదలవుతుంది, ఈ కొంచెపు తలపోటు పెద్దదవుతుంది, ఆ పెద్ద తలపోటు ఇంకా 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 తల పగిలిపోయే స్థితికి తీసుకొస్తుంది. తల పెటిల్ అంటోందేమో అనే బాధ కలిగినప్పుడు వీడు రాక్షసుడైపోతాడ. అలా ఇంటికి రాగానే ముందు నొప్పి మొదలయ్యింది, ఆ నొప్పి ఎక్కువైపోయింది. కాసేపటికి పెటిల్ అనే శబ్దంతో నా తలలో ఒక నరం పేలింది, అది పేలడంతో నేను ఏమైపోయానో నాకు తెలియదు. నా శరీరం మూడు తాడి చెట్ల ప్రమాణమునకు పెరిగింది. నా శరీరంలో ఈ నల్లదనం వచ్చింది, తెల్లగా అందంగా ఉండే నేను భయంకరమైన మసి వంటి ఆకారం పొందాను. ఇంత పొడుగై కోరలు గోళ్ళు, నోట్లో కోరలు చేతికి గోళ్ళు ఇవి పొందాను. కళ్ళు పెద్ద పెద్ద బండి చక్రాల్లో అయిపోయాయి, ఆ బండి చక్రాల్లో ఉన్న కళ్ళు ఎర్రబడిపోయాయి, పెద్ద బాణకడుపు వచ్చింది. నాయన అల్లుడు ఏం చెప్పంటావు, ఆ రాక్షస రూపం పొందినప్పటి నుంచి విపరీతమైన దాహం దాహం దాహం, సముద్రాలైనా తాగేద్దాం అనిపించింది నాకు, చెరువులు చెరువులు తాగేద్దాం, నదులు నదులు తాగేద్దాం అనిపించేది. ఇంకా ఆకలే ఆకలి, మాయదారి ఆకలి, ఒకటే ఆకలి, ఆకలో ఆకలో అనిపించింది. కుంభకర్ణుడు లాంటి వాళ్ళ గురించి విన్నాం, అది నా జీవితంలో నా నెత్తి మీద పడింది. ఈ ఆకలికి తట్టుకోలేక కసి తట్టుకోలేక ముందు భటుల్ని చంపించేశాను, భటుల్ని చంపి తినడం మొదలెట్టాను. దాంతో తక్కిన భటులు పారిపోతుంటే రాజుగారి ఆజ్ఞ ధిక్కరించి పారిపోతున్న భటుల్ని చంపండిరా అని విలుకాళ్లతో వాళ్ళు కొట్టి చంపించాను. ఆ తర్వాత విలుకాళ్ళని చేతులతో పట్టుకుని నోట్లో వేసుకున్నాను. అదేమాకలో అంతమంది భటుల్ని తినేశాను, విలుకాళ్ళని తిన్నాను, అంతఃపుర పరిచారికల్ని చిన్న చితగా వంకబెట్టి వాళ్ళని చంపి తినేశాను. ఈ విధంగా మొత్తం నా అంతఃపురం ఖాళీ అయిపోయింది. నా అంతఃపురం చుట్టూతో ఉండేటటువంటి భవనాలలో ఉన్నటువంటి సేవకులు చచ్చిపోయారు, భటులు చచ్చిపోయారు, వీరులు చచ్చిపోయారు, చివరికి ఇనప ముక్కలు కూడా తినేయడం మొదలెట్టాను నగిలేసి ఆకలి తట్టుకోలేక. ఇప్పుడు ఏం చేశాను, ఎప్పుడైతే నా రాజధాని మొత్తం పాడైపోయిందో, మా ఆవిడ మాత్రం తెలివిగా తప్పించుకు పారిపోయింది, ఈ కూతురు ఏమైందో తెలియదు, తక్కిన వాళ్ళంతా తినేశాక ఆకలి కోసం పక్క ఊళ్ళ మీద పడ్డా. నా రాజ్యంలో చాలా గ్రామాలు ఉన్నాయిగా, ఈ గ్రామాల మీద పడి కనిపించిన వాడిని 10 మందిని 20 మందిని రోజు బొక్కేయడం మొదలుపెట్టా. తినేటి నోట్లో వేసుకుని వేరుశెనగ గూడు నవ్వినట్టుగా, జంతికలు కరకరలాడించినట్లుగా ఇలా నవిలి నవిలి తినేశాను. చివరికి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు కూడా పోయాయి. మల్లె వట్టిన చేని క్రమంబుగాగా, పొలాలకి మల్లె అని ఒక చీడ పడుతుంది తెలుసు కదా, ఆ తెల్ల రోగం వచ్చి మొత్తం చేనంతా నాశనమైపోతుంది. అలా పల్లెటూళ్ళు, పట్టణములు, నగరములు, నా రాజధాని అన్నీ నాశనమైపోయాయి. అసలు పౌరులు లేకుండా పోయారు. పౌరులు ఎప్పుడైతే పోయారో అప్పుడు ఆకలి తీర్చుకోవడానికి ఈ అడవిలో పడ్డాను. అడవిలో ఏనుగులు, అడవి పందులు ఇవి దొరికాయి, అవి తింటూ ఉంటే ఇదిగో ఈ నా కూతురు కనపడింది. ఆ సమయంలో నేను రాక్షసుడిని, రాక్షసుడికి కూతురేమిటి, భార్య ఏమిటి, ఎవరైనా ఒకటే. ఆ సమయములో నా కూతురు నాకు కేవలం ఆకలి తీర్చుకోవడానికి పనికొచ్చేటటువంటి ఒక వస్తువు. నాకు నా కూతురు ఆ సమయంలో మంచి కర్రపెండలంలా కనపడింది. అందుకని నా బుర్రలో కర్రపెండలం ఉంది కనుక దాన్ని పట్టుకుందాం, తినేద్దాం, కరకరలాడిద్దాం అనుకున్నాను, దాన్ని వెంటబడ్డాను. నా అదృష్టవశాత్తు శాపానికి ఇప్పటికి అవధి ఏర్పడినట్టుంది. నువ్వు దర్శనమిచ్చావు, భయంకరమైన ఆగ్నేయాస్త్రం నా మీద ప్రయోగించావు. ఆ ఆగ్నేయాస్త్రం నన్ను కాల్చింది, బూడిద చేసింది, నాకు శాప విముక్తయ్యింది. ఈ విధంగా నన్ను అనుగ్రహించి తిరిగి నాకు గంధర్వ రూపం ఇచ్చిన మహానుభావుడివి నాయన సరోజి, నువ్వు నా అల్లుడివి, ఇదిగో అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. కానీ అసలు ఆ మనోరమను చూసినప్పుడే ఈయన మనస్సు పాడేసుకున్నట్ట. ఆవిడ మనోరమ కాదు, ఈయన మనోరమ, ఈయన మనస్సుకి లక్ష్యమయ్యింది. అందువల్ల నీలాంటి మహానుభావుడు, అందున మేనమామ వరస అయిన వాడు ఇటువంటి సుందరిని ఇస్తానంటే కాదంటావా, చేసేయి పెళ్ళి అన్నాడు ఈయన. అమ్మాయి అదే కోరుకున్నది, అబ్బాయి అదే కోరుకున్నాడు. మామగారు అదే కోరుకున్నాడు. కాబట్టి ఆయన వెంటనే తన మహామహిమతో రెండు దండలు తెప్పించాడు. ఆ దండలు ఇద్దరు వేసుకున్నారు, గాంధర్వ వివాహం చేసేసాడు. ఆయన దారిని ఆయన వెళ్ళిపోతూ అల్లుడు ఏదో తూతూ మంత్రం కింద పెళ్లి చేసేసాను, మెళ్ళలో దండలు వేసేసి, సమయానికి నా భార్య లేదు, నేను ఇప్పుడు ఇక్కడ ఎక్కడో ఉన్నాను, నా రాజ్యం లేదు. పెళ్లి చేసినప్పుడు అల్లుడికి ఏదో ఒక కట్నం ఇవ్వాలంటారు. ఇవ్వడానికి నా దగ్గరే ఉంది, నువ్వు నన్ను బూడిది చేసేవే, ఆ బూడిది తప్పేం లేదు ఇక్కడ. అయినా నీకేం తక్కువ చేయనో అల్లుడు, నీకు నేను గొప్ప కట్నం ఇస్తాను. నేను నానాయాతనాపడి గురువుగారి దగ్గర నేర్చుకున్న ఆయుర్వేద విద్య మంత్రశక్తి వల్ల నీకు ధార పోసేస్తున్నాను అని దగ్గరికి పిలిచి ఆయన చేతిలో నీళ్లు పోసి, నా ఆయుర్వేద విద్య మొత్తం నీకు ధార పోస్తున్నాను అన్నాడు. అలా విద్యలు ధార పోసేటటువంటి శక్తి గంధర్వులకు ఉంటుంది. వాళ్ళు చేతిలోకి నీళ్లు తీసుకుని నా విద్య నీకు ఇస్తున్నాను అంటే ఈ విద్య అవతల వాడికి వెళ్ళిపోతుంది. వీడి దగ్గర ఉంటుంది, వాడికి ఉంటుంది అంటే మళ్ళీ వీడి దగ్గర ఏం పోదు. ఇది ఏమైనా 10 రూపాయలు కట్ట, అవతల వాడికి ఇస్తే మా దగ్గర ఏ కట్ట లేకుండా బుట్ట ఖాళీ అవ్వడానికి. ఇది మహామంత్ర విద్య కనుక ఈ విద్య ఆయనకి ఉంటుంది, దీనికి ఉంటుంది. ఈ విధంగా చేతిలో నీళ్లు పోసుకుని ఆయన చేతిలో పోసి మమ విద్యాం ప్రదేహి అంటూ చేతిలో పోసేశాడు. ఆయుర్వేద విద్య అల్లుడికి ఇచ్చాడు. అల్లుడు గారు పెళ్ళికి విద్యను పొందేట కట్నంగా ఆయుర్వేద విద్యను పొందేట. ఏ మెడికల్ కాలేజీకి ఎంట్రన్స్ రాయక్కర్లేదు, డొనేషన్ కట్టక్కర్లేదు, 5 ఏళ్ళు హౌస్ సర్జన్ చేయక్కర్లేదు, కష్టం లేకుండా మొత్తం విద్య వచ్చిందండి, ఎంత అదృష్టం. అలాంటి మామగారు ఎవరన్నా దొరికితే ఎంత బాగుండు అనిపిస్తుంది కదా. హాయిగా ఆయుర్వేదం నేర్చుకోవచ్చు. ఆయుర్వేదం నేర్చుకుంటే వీడు ఆరోగ్యంగా ఉంటాడు, 10 మంది ఆరోగ్యంగా ఉంటాడు. ఈయన విద్య నేర్చుకుని మామగారిని పొమ్మన్నాడు. ఈమెను వెంట పెట్టుకుని తన ఇంటికి వచ్చాడు. తల్లి వరూధినికి నమస్కరించాడు. ఇప్పుడు ఆవిడ పెళ్ళైన ఉత్సాహంగా లేదట. ఈయనకు అనుమానం వచ్చింది, పెళ్ళిలో చూశాను వంచిన తల ఎత్తలేదు, సహజంగా ఆడవాళ్ళకి సిగ్గుంటుంది కదా అనుకున్నాను, కానీ మన రాజభవనానికి వచ్చినా రాజమందిరానికి వచ్చినా ఎక్కడా నీ ముఖంలో కళాకాంతులు లేవు. నిజంగా నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా, లేక మీ నాన్నగారు అంటగట్టాడు గనక పెళ్లి చేసుకున్నావా? వివాహమైన కొత్తలో స్త్రీ ఎంత ఉత్సాహంగా ఉండాలి, భార్యాభర్తల ఆనందంతో కలగా కమ్మని కలగారి పాటలు పాడుకోవాలి, నువ్వేమిటిలాగ శిలగా మిగిలిపోయావు అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ, ఏం చెప్పనండి, నాకు మీరంటే చాలా ఇష్టం, ప్రాణం, నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను, మీరు లేకపోతే నేను ఎక్కడ ఉంటాను, కానీ పెళ్ళైన శుభ సందర్భంలో నా చెలికత్తెలు కష్టపడుతున్నారని గుర్తుకొచ్చి నేను సుఖంగా లేను. మీకు చెప్పాను కదా ఏమని, నాకు కళావతి విభావరి అని 2 స్నేహితురాళ్ళు ఉన్నారు. అందులో మందాధరుడు అని పేరు కలిగినటువంటి ఒక విద్యాధరుడు ఉన్నాడు, ఆయన కూతురు పేరు విభావరి, పరమ సౌందర్యవతి. ఆయన ఎంత గొప్పవాడో తెలిసిన, చాలా కాలం క్రితం ఆయన ఈ విభావరి అనేటటువంటి కూతుర్ని కన్నాడు. ఈ విభావరి అనే కూతుర్ని కష్టపడి పైకి తీసుకొచ్చి పెంచి ఆ తర్వాత అన్నట్ట, అమ్మాయి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను తపస్సుకి, నిన్ను ఇందీవరక్షుడు అనే గంధర్వుడికి అప్పగిస్తాను, నేను విద్యాధరుణ్ణి, ఆయన గంధర్వుడు, నీ పెళ్ళి బాధ్యత అంతా ఆయన మీద పెడుతున్నాను అని చిన్నప్పుడే పట్టుకొచ్చి ఈ అమ్మాయిని, ఆ మందాధరుడు ఈ విభావరిని మా నాన్నగారికి ఇచ్చాడు. ఆయన తపస్సు గడిపోయాడు. అప్పుడు మా నాన్నగారు, నాయనా మందాధర, నా కుమార్తె ఎవరిని పెళ్లి చేసుకుంటుందో వాడినే ఈ అమ్మాయికి కూడా ఇచ్చి పెళ్లి చేసి ఈ అమ్మాయిని కూడా నేను నా కన్న కూతురులా భావిస్తాను, ఈ ఇద్దరిని ఒకే చోట ఉండేలా చూస్తాను, ఈ ఇద్దరు మంచి స్నేహంతో ఉండేలా చూస్తానని మా నాన్నగారు మాటిచ్చాడు. ఆ తర్వాత మా నాన్నగారు రాక్షసుడైపోయాడు. ఆ మందాధరుడు ముందే వెళ్ళిపోయాడు. నువ్వేమో ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు, నా చెలికత్తె మాత్రం ఒక మునీశ్వరుడి శాపంతో క్షయరోగంతో బాధపడుతుంది అని చెప్పుకున్నాక మనం, ఈ మందాధరుడి కూతురైనటువంటి విభావరి కళావతి మనోరమతో కలిసి హిమాలయ పర్వతాలలో ఒక మునీశ్వరుడు యొక్క ముక్కుపుచ్చుకున్నారు, దాంతో ఆయన కోపం వచ్చింది. ఈవిడ నెలగో రాక్షసుడు తరువుగా కానీ చెప్పించాడు మనోరమని, వీళ్ళిద్దరినీ క్షయరోగంతో బాధపడండి అని చెప్పించాడు. వాళ్ళేమో కొండ గుహలో దగ్గుకుంటూ క్షయరోగంతో నానా బాధ పడుతున్నారు. ఉపన్యాసం ప్రారంభంలో మన వాళ్ళంతా తగ్గినట్టుగా కాకపోతే ఇది ఒక క్షణంలో దగ్గు, అది ఎప్పుడూ దగ్గే నిత్య యక్షమం. ఆ యక్షమ రోగంతో బాధపడుతున్న చెలికత్తెళ్ళు తలుచుకుని దుఃఖిస్తున్నాను. పైగా మా నాన్నగారు మాటిచ్చాడు, ఆ అమ్మాయిని కూడా నీకే ఇచ్చి పెళ్లి చేస్తానని, ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళలా పెరిగేలా చేస్తానని. ఇప్పుడు ఆ మాట మా నాన్న తప్పాడు, నేనెలా తప్పుతాను? చెలికత్తె రోగంతో బాధపడుతూ ఉంటే ఆ రోగము కూడా నా కోసం తెచ్చుకొని ఉంటే, అది ఎక్కడో కష్టపడుతూ ఉంటే నేను ఎలా సుఖపడతాను అన్నదా. ఈవిడ బాధదనమాట.